చక్రవర్తి అవుతాడు. ఈనాటిలాగే అప్పుడు కూడా ఎవరికి ఆధ్యాత్మిక విద్య మీద పెద్ద నమ్మకము లేదు, రుచి లేదు, అభిరుచి లేదు. మా పిల్లలు ఆధ్యాత్మిక విద్యలో నిష్ణాతులు అవ్వాలి అనే కోరిక ఇప్పటికీ లేదు, అప్పుడు లేదు. అంచేత బుద్ధుని యొక్క తండ్రి ఏం చేశాడు అంటే అసలు ఇతను కష్టం అంటే ఏంటో తెలియకూడదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కష్టము అనేది ఉంటేనే మీరు యోగి విద్యలో ముందుకు వెళ్ళగలరు అది అర్థం చేసుకోండి. అంచేత మీ యొక్క ప్రతి కష్టము కూడా మిమ్మల్ని యోగ మార్గంలో ప్రవేశపెట్టేది అవుతుంది. దానికే సత్య సాయి అనేవాడు అంటే సాయి పిలుపు అనేవాడు. బాగా కష్టం వస్తే తప్ప భగవంతుడు గుర్తురాడు. నాకు తెలిసిన ఒక మా బంధువర్గంలోనే ఒక డాక్టర్ ఉంది. ఆయన హస్బెండ్ కూడా హేతువాది. డాక్టర్ని హేతువాదులే అవ్వాలట అని నాకు తెలీదు, అదో కండిషన్ ఉందని ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. డాక్టర్ అయితే వాడు హేతువాది ఎందుకు అవ్వాలి అని. ఎందుకంటే అసలు వాడు నిజమైన హేతువాది అయితే వాడికి ఒకటి డౌట్ రావాలి, వీడు ప్రాణం పోయలేడు అని. రోగ నివారణ అయితే చేయగలడు తప్ప వీడు మనిషికి ప్రాణం పోయలేడు. అంటే దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ విచ్ యూ డోంట్ నో. మరి హేతువాది కదా తెలియాలి, రాష్ట్రమే హేతువాదు అంటే నీకు తెలిసింది ఒప్పుకుంటాను, తెలియంది ఒప్పుకోను అని కాదు. నిజమైనటువంటి హేతువాది లాజికల్ గా ఏదైనా ఒక కంక్లూజన్కి రాగలిగితే దాన్ని వాడు సమర్థించాలి. సరే అది అనవసరం మనకి ఇప్పుడు హేతువాదుల గురించి మాట్లాడటం. అంచేత నా కొడుకు ఎక్కడ మహాయోగి అవుతాడో అని భయంతో బుద్ధుని యొక్క తండ్రి అతనికి అన్ని సుఖాలు లభింపజేసేది, కష్టం అనేది కనిపించకుండా చేశాడు. ఇది ఈ పాయింట్కి మళ్ళీ వస్తాను నేను. కష్టము అనేది గుర్తుంచుకోండి, కష్టము లేనిదే యోగ విద్య రాదు. నిజానికి ఏ విద్య రాదు, యోగ విద్య కాదు, ఏ విద్య కష్టపడకుండా రాదు. అందుకే పిల్లలు ఏడుస్తారు స్కూల్ బస్ ఎక్కిస్తారంటే. మీరేం చేస్తారు, అంత ప్రేమగా పెంచేటటువంటి కుర్రాన్ని పొట్టి కోలు బస్ ఎక్కిస్తారు. సరే చక్రవర్తి అవుతాడని కాంక్షత ఉన్నటువంటి బుద్ధుడు యొక్క తండ్రికి ఒక పెద్ద షాక్ తగిలింది. ఏమిటా షాక్? ఒక వసంతమే వసంతోత్సవాలు జరుగుతున్నప్పుడు బుద్ధుడు రథం ఎక్కి నగర సంచారానికి బయలుదేరాడు. ముందే వార్నింగ్ ఉండేది, బుద్ధుడు ఎప్పుడు వచ్చినా నగర సంచారానికి అంత ఆనందదాయకమైనటువంటి విషయాలే కనిపించాలి తప్ప బాధాకరమైనటువంటి విషయాలు కనిపించకూడదు. ఆ రోజు మూడు బాధాకరమైనటువంటి విషయాలు చూశాడు. మొట్టమొదట అతను చూసింది ఎవరిని అంటే రోగిని, రోగముతో రోగగ్రస్తుడైనటువంటి ఒక రోగిని చూశాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇందాక అవేర్నెస్ గురించి విన్నారు మీరు. అవేర్నెస్ అంటే ఏంటి ఇప్పుడు అర్థం చేసుకోండి. రోగగ్రస్తుడైనటువంటి ఒక వ్యక్తిని చూశాక బుద్ధుడు వేసినటువంటి ప్రశ్న ఏంటి అంటే అతను ఎవడు, ఎప్పుడు అతను ఒక రోగిని చూడలేదు, సడన్ గా చూశాడు ఒక రోగిని, చూశాక ఊరుకోలేదు అతను ఎవడు అన్నాడు. ఎవడు అన్నాక చెప్పాడు, బాబు అతను ఏదో జ్వరంతో బాధపడుతున్నాడు, చాలా దీర్ఘ రోగంతో బాధపడుతున్నాడు, తగ్గే రోగం కాదు, ఈ బాధ ఎలా పడుతూనే ఉండాలి. ఇమ్మీడియట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏం వేశాడు అంటే నాకు కూడా రోగం వస్తుందా. అవేర్నెస్ అంటే అర్థమైందా ఇప్పుడు మీకు? ఆ ప్రశ్న రావాలి. ఇతరులు బాధపడుతూ ఉంటే ఆ బాధ నీకు వస్తుంది, తెలివైన వాడు ఏం చేయాలి ఆ బాధ రాకుండా చూసుకోవాలి. అవేర్నెస్ అది. సరే ఒక షాక్, ఇంకా కాస్త ముందుకెళ్ళాడు, ముసలాడు కనిపించాడు, వృద్ధుడు కనిపించాడు. హుయిజి తర్వాత నాకు కూడా ముసల్తనం వస్తుందా, గ్యారంటీగా వస్తుంది.
నీకు రోగాలు వస్తాయి, నీకు ముసల్తనం వస్తుంది. దాని తర్వాత అదే కర్మం ఆ రోజు అక్కడే అది గురు పుణ్యం అయి ఉంటుంది గ్యారంటీగా. గురువులు అప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు. మూడో వ్యక్తిని కూడా ప్రవేశపెట్టాడు, మూడో క్యారెక్టర్ని కూడా. ఎవరది? చనిపోయిన వ్యక్తిని ప్రవేశపెట్టాడు గురువులు. చూశాడు, ఇదేంటి అన్నాడు, చచ్చిపోయాడు అన్నాడు. నేను చచ్చిపోతానా? ఇవి మూడు ఫండమెంటల్ ప్రాబ్లం ఆధ్యాత్మిక విద్య సాల్వ్ చేస్తుంది. ఈ గురు పుణ్యమ నాడు మీరు ఇది అర్థం చేసుకుంటే చాలు. రోగరహితమైనటువంటి, వృద్ధాప్యరహితమైనటువంటి, మృత్యురహితమైనటువంటి మానవ సమాజము సంభవమే, యుటోపియా కాదది. రోగరహితమైనటువంటి సమాజానికి మనం దగ్గరగానే వెళ్తున్నాం. ఇందాక రష్యా యొక్క యావరేజ్ లైఫ్ హిస్టరీ, లైఫ్ స్పాన్ 90 ఇయర్స్ అని చెప్తున్నారు కదా. రోగరహితమైనటువంటి సమాజం వచ్చేసింది అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, సైంటిస్ట్ గా మా సైన్స్ లో ఒక ఫ్యాక్ట్ ఏంటి అంటే, నువ్వు ఏదైనా కొంత చేయగలిగితే దాన్ని చాలా నువ్వు టెక్నాలజీ డెవలప్ చేసి అభివృద్ధి పరచగలవు. ఉదాహరణకి ఎగరాలి ఆకాశంలో, చాలా రోజుల బట్టి మనిషి కోరుకుంటున్నాడు. మన రామాయణ మహాభారత కాలాల్లో అయితే అవి ఉండేవి కూడాను, మళ్ళీ మనం దిగజారే వాటి స్థాయి నుంచి. సరే మళ్ళీ మొదలెడుతున్నాం ఎగరటానికి. 16th సెంచరీలో లియోనార్డో విన్సి యొక్క రచనలలో అతను, ఆయన ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆయన సైంటిస్ట్, మెడికల్ మ్యాన్, కెమిస్ట్, ఫిజిసిస్ట్ అందేను. అతని యొక్క డైరీలలో ఏరోప్లేన్ యొక్క, ఈనాడు మనం చూస్తున్నటువంటి ఏరోప్లేన్ యొక్క నమూనాలు కనిపించాయి. ఈనాడు అప్పుడు అవేవో పిచ్చిగీతలు అంటున్నారు. ఇప్పుడు ఆ స్కెచెస్ మోడర్న్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ డిజైన్స్ కి 99.9% దగ్గరగా ఉంది. ఇందుకు చెప్తున్నాను నేను, 16th సెంచరీలో అలాంటి డిజైన్ వచ్చిన 1902లో కానీ మొట్టమొదటిసారి మనిషి ఆకాశంలోకి ఎగరలేకపోయాడు. అంటే సుమారు 300 సంవత్సరాలు పట్టింది తనలో ఉన్నటువంటి ఆలోచన రూపుదాల్చడానికి. 2 నిమిషాలే ఆ రోజు ఎగిరారు రైట్ బ్రదర్స్ ఇద్దరు స్నేహితులు అన్నదమ్ములు. 2 నిమిషాల పాటు ఆకాశంలో ఎగిరారు. అప్పుడు ఈ 100 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఎంతసేపు అయినా నువ్వు ఆకాశంలో ఉండవచ్చు, అసలు నువ్వు భూమి మీద దిగాల్సిన అవసరమే లేదు. మనం ఒక స్టేషన్ పెట్టుకోవచ్చు అంతరిక్షంలో, పృథ్వీతో పాటు అది తిరుగుతూ ఉంటుంది శాటిలైట్. అసలు నువ్వు మళ్ళీ భూమి మీదకి రావాల్సిన లేదు, నువ్వు అక్కడికి ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉండొచ్చు. అంటే నా భావం అర్థమైందా? సైన్స్ లో మీరు ఒక చిన్న సంఘటన సాధించగలిగితే టెక్నాలజీ ఆటోమేటిక్ గా దాన్ని అనంతం వైపు లాక్కెళ్తుంది. ప్రిన్సిపల్ మీరు పట్టుకోగలిగితే, సిద్ధాంతాలు మీరు పట్టుకోగలిగితే చాలు. అప్పుడు 2 నిమిషాలు మాత్రమే ఆకాశంలో ఉన్నటువంటి మనిషి ఇప్పుడు ఎంతసేపు ఉండొచ్చు వాడిస్తాం. ఈ సునీత విలియమ్స్ అవి మీరు చూస్తున్నారు కదా పేపర్లో. ఇందుకు ఇది చెప్తున్నాను, రోగాన్ని కనుక ఇప్పుడు సైంటిస్టులు ఖచ్చితంగా మీ ఆయు ప్రమాణాన్ని 20 ఏళ్ళు పెంచారు. అందులో డౌట్ లేదు ఎవరికి. 50 సంవత్సరాల కిందట మానవ జాతి యొక్క ఆయు ప్రమాణాన్ని ఇండియాలో కనుక మనం చూసుకుంటే, ఈనాడు మన ఆయు ప్రమాణం ఇండియాలోనే 20 ఏళ్ళు గ్యారంటీగా పెరిగింది. ప్రిన్సిపుల్ అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ అర్థమైంది కదా. ఈ ప్రిన్సిపుల్ మీరు అర్థం చేసుకోగలిగితే, సైన్స్ని అర్థం చేసుకోగలిగితే జరగబోయేది ఏంటి? ఖచ్చితంగా రోగరహితమైనటువంటి సమాజం వస్తుంది. డౌట్ లేదు అందులో. కానీ ఎల్లోపతి వల్లే వస్తుందా? ఏపతి వల్ల రాదు, సమన్వయం వల్ల వస్తుంది. సైన్స్లో ఆ సమన్వయం ఉంది, ఆధ్యాత్మికతలో ఆ సమన్వయం లేదు. దానికి మనం ఈ ప్రయత్నం చేస్తున్న, ఇవాళ చేస్తున్నటువంటి ఈ గురు పూర్ణిమ మహోత్సవము నిజంగా రూపు దాలుస్తే మీలోనే చాలా మంది అజరులు అమరులు గ్యారంటీగా అవుతారు. కారణం ఏంటి అంటే ఇక్కడ ప్రిన్సిపల్ తెలిస్తే చాలు. ఇందాక నాకు తెలియని ఒక అద్భుతమైనటువంటి ప్రిన్సిపల్ గురువు గారు చెప్పారు. నాకు చాలాసార్లు ఇప్పటికీ ఆ ప్రాబ్లం ఉంది, అందుకే మీరు ముందు మాట్లాడితే సార్ నాకు చాలా ప్రాబ్లం తెచ్చిపెట్టారన్నారు. ఏం చెప్పాలో అర్థం అవటం లేదు నాకు. పిచ్యూటరీ గ్లాండ్ మీద ధ్యానం ఎలా చేయాలి అనేది నాకు ఇప్పటికీ ప్రాబ్లమే, కానీ ఈ క్షణంలో ఆ ప్రాబ్లం తీరిపోయింది. కేవలం బజారులో అమృతాజనం దొరుకుతుందా లేదా నేను చూసుకుంటే చాలు. ప్రిన్సిపుల్ పట్టుకోండి. అక్కడ అమృతాంజనం కాదు, అర్థమైందా? చల్లని ఏ వస్తువు పెట్టుకున్నా చాలు, మనం పుట్టి అందుకు పెట్టుకుంటాం. ఆ అవేర్నెస్ కరెక్ట్ గా ఉంటే చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతే నిత్యం లక్ష్మి తిష్టతి సర్వదా. మీరు బయట నుంచి కారులోనో స్కూటర్లోనో దేంట్లోంచో మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళబోతున్నప్పుడు మన విషయం ఏం చెప్పారు ఇది పెట్టుకోండి. ఇలాగా ఏమవుతుంది? అవేర్నెస్ పెరుగుతుంది. అవేర్నెస్ పెరిగితే ఇవాళ మీకు సైంటిఫిక్ డేటా ఇచ్చారు, 80% ఆఫ్ ద యాక్సిడెంట్స్ అవేర్నెస్ లేకపోవటం వల్ల, పిట్యూటరీ గ్లాండ్ మీద మీ మనస్సు లేకపోవటం వల్ల. మృత్యురహితమైనటువంటి వృద్ధాప్యరహితమైనటువంటి జీవితం యొక్క ప్రిన్సిపుల్స్ మనం పట్టుకోగలిగితే బుద్ధుడు పట్టుకున్నాడు ఆ ప్రిన్సిపుల్స్. దానికి ఆయన మధ్య మార్గము అన్నాడు. కానీ అన్ఫార్చునేట్ గా ఏమైపోయింది అంటే సైన్స్ లో లేనటువంటి పిచ్చితనము ఆధ్యాత్మికతలో ఉంది. మీరు కాస్త జాగ్రత్తగా ఈ గురు పూర్ణిమ నాడు కనుక ఈ రహస్యాన్ని పట్టుకోగలిగితే సైన్స్ లో సైంటిస్ట్ పేర్లు చెప్తాను తప్ప సైంటిస్ట్ యొక్క కుండలి జన్మరాశి అవంతా మన కుండలి అంటే కుండలిని శక్తి గురించి నేను మాట్లాడతానులే, జన్మ కుండలి ఎస్ట్రాలజీ గురించి మాట్లాడతాను. అవి డిస్కస్ చెయ్యం మనం. ఆ సైంటిస్ట్ ఆ ప్రిన్సిపుల్ చెప్పాడు అని చెప్తామంటే తర్వాత ప్రిన్సిపుల్ పట్టుకుంటాం. న్యూటన్స్ లాస్, న్యూటన్ అనేవాడు నియమాలు చెప్పాడు. చాలా మందికి తెలియదు న్యూటన్ ఎలా ఉంటాడో, ఫోటో ఏంటో. చాలా మందికి ఆయన ఏ దేశస్థుడో తెలియదు, తెలియాల్సిన అవసరమూ లేదు. డాల్టన్స్ లాస్, ఐన్స్టీన్స్ లాస్, మాండలీస్ లాస్, భోర్స్ లాస్, ఈ నియమాలు అన్నీ కూడా విభిన్న దేశస్థులు కనిపెట్టినవి, విభిన్న దేశస్థులు కనిపెట్టినవి. కానీ మనం దేశాల గురించి మాట్లాడుకో, నియమాల గురించి మాట్లాడుకో. ఆ నియమాలను మీరు ఏ దేశీయులైనా ఆచరిస్తే అదే ఫలితాలు వస్తాయి. ఆ వైద్యానికి ఆధ్యాత్మికతలో మనం పోగొట్టుకున్నాం. గురువు గుర్తుంటున్నాడు తప్ప గురువు చెప్పిన నియమాలు మనకి గుర్తుండటం లేదు. కావలసింది నియమాలు, కావలసినది మనము ఏ విద్య నేర్చుకుంటున్నాము అనే అవగాహనలో ఉండాలి, మనం అవేర్నెస్ లో ఉండాలి. మిగతా విద్యలన్నింటికీ కూడా వ్యక్తుల అవేర్నెస్ లో ఉంటారు. నాకు తెలిసి ఒక కుటుంబంలో, పల్లెటూరులో ఉంది ఆ కుటుంబం, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక కుర్రవాడు పిలానీలో సీట్ సంపాదించుకున్నాడు. పిలానీ ఇది తెలుసా మీకు? చాలా కష్టం పిలానీలో సీట్ రావడం. ఇంజనీరింగ్ దాంట్లో సీట్ సంపాదించుకున్నాడు. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంటికి వచ్చాడు. పల్లెటూరు, పల్లెటూరులో టూరింగ్ సినిమా ఏదో వేస్తే సినిమాకి వెళ్ళేది. అక్కడ వాళ్ళింటి పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద అతని తను చూసి, బాబు ఎప్పుడు వచ్చావు, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. నిన్ననే సెలవులు ఇచ్చారండి, వచ్చాను నేను. సినిమా చూస్తున్నానని చెప్పలే, ఏం చెప్పుంటాడు? ఇంజనీరింగ్ చేస్తున్నానని చెప్పాడు. భావం అర్థమైందా? ఆధునిక విద్యలో నువ్వు ఏ పని చేస్తున్నా కూడా నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావు అనే అవేర్నెస్ ఉంది, అదే జవాబు చెప్తున్నావు. ఆధ్యాత్మిక విద్యలో వచ్చేస్తే నీకు ఏ జవాబు చెప్పాలి తెలియదు. ఆ తేడా ఇవాళ రాబోయేటటువంటి 30 నిమిషాల్లో మీకు వచ్చేయాలి, అర్థం అవ్వాలి. నేను ఇది చేస్తున్నాను ఆధ్యాత్మిక విద్యలో, దిస్ ఈజ్ ద స్టెప్ వేర్ ఐ యామ్. మీకు తెలియాలి మీరు ఎక్కడున్నారో, మీరు ఏ పూజలు చేస్తున్నా ఒకటే, ఏమి చేస్తున్నా ఒకటే, గమ్యం తెలియదు, లక్ష్యం తెలియదు, ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలియదు. అది లేదు ఇక్కడ. ఆధ్యాత్మిక విద్యలో నాకు కనిపించేటటువంటి చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే, సాధనలు చేస్తున్నారు తప్ప లక్ష్యం లేదు. లక్ష్యం లేదు, మీరు ఎందుకు సాధన చేస్తున్నారు మీకు తెలుసా? గాయత్రి మంత్ర జపం చేస్తున్నారు ఎందుకు? నాకు తెలియని ఇంకొక విషయం చెప్పారు గురువు గారు. మా గురువు గారికి గురువు గారు మదన్మోహన్ మాలవ్య. ఆయన అక్షరన్యాసాన్ని అంతసేపు చేసి ఒక మంత్రంతో ఆ స్థాయికి ఎదిగాడు. మరి మనం గాయత్రి మంత్రం చేస్తున్నాం, ఉన్న స్థాయి పోతుందేమో అని అడుగుతుంది. మన స్థాయి కాదు, గాయత్రి మంత్రాన్ని కూడా పోగొడుతున్నాం మనం. అది ఈ 30 నిమిషాలలో నేను మీకు చెప్పదలుచుకున్నాను ఆ లక్ష్యాలను. ఎందుకంటే మనం భారతీయులం కనుక మనకి ఇదంతా తెలుసు. కేవలము మోహము అనేటటువంటిది మనకు అడ్డు తగులుతుంది. అందుకే శ్రీకృష్ణుడు లాంటి జగద్గురువు 700 శ్లోకాలలో భగవద్గీత చెప్తే ఏమీ కృతజ్ఞత లేకుండా గురువు మీద. నాకు గుర్తొచ్చిందండి, నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ర సాధాత్మయాచ్యుత, అదొక్క మాట పాపం అన్నాడు, నీ దైవంలో వచ్చిందన్నాడు. వచ్చాక ఏం చేయాలి? కరిష్యే వచనం తవ. ఇక్కడ నువ్వు గురువుని నీ పని చేయమని చెప్తున్నావు నువ్వు. ఆ మార్పు తెచ్చుకోండి, మొదటి మార్పు ఇది తెచ్చుకోగలిగితే మీరు ఖచ్చితంగా మన భారత జాతి చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలు లిఖింపబడుతుంది. ఆ మార్పు రావాలి. చాలామంది గుంటూరులో నేనున్న చోటకి ఆశ్రమానికి వస్తారు, చాలా మీరు సైకిల్కి. ఏమయ్యా తాళం వేసామని అడుగుతాను, గురువుగారు చూసుకుంటారు. ధన్యం మీ గురువుకి, మీరు అప్పచెప్పేటటువంటి పని ఏంటి అంటే నేను సైకిల్ కాపలా కాదు. ఇంకో రకమైన వ్యక్తులు దొరుకుతారు నాకు హైదరాబాద్లో. మిమ్మల్ని ఒకళ్ళు కనిపించారు, మాస్టారు మీ దగ్గరికి రావాలని అనుకున్నాను, ఆటో దొరకలేదు, మిమ్మల్ని తలుచుకున్నాను నేను, ఆటో వచ్చేసింది. అంటే గురువు పని ఏంటి? ఇక్కడ ఏంటి? సైకిల్ కాపలాగాయి. ఇక్కడ ఏంటి? ఆటో కాపలాగాయి. మీకు అర్థమవుతుంది ఎక్కడ తప్పు జరుగుతుందో మీరు చేయగలిగేటటువంటి పనులు గురువు అనుగ్రహం వల్ల జరుగుతాయనే మూర్ఖత్వం నుంచి బయటపడండి. ఈ పనులకి గురువు చెయ్యడు, మీకు మీరు అన్నా చేయడు. గురుస్థానము చాలా అద్వితీయమైనటువంటిది, అపురూపమైనటువంటిది, ఊహించలేనటువంటిది. ఆయనకి ఈ పనులా చెప్పేది మీరు. ఇంకో కండిషన్, గుంటూరులో నేను సినిమా చేశాను, నాకు టికెట్స్ దొరకలేదు, బయటకు వచ్చేస్తున్నా. బయటకు వచ్చేస్తూ ఉంటే ఇంకోళ్ళు వచ్చి ఇద్దరు గారు సినిమాకి వచ్చారా అన్నారు. కొన్ని ప్రశ్నలు నాకు అర్థం కావు. బయట వర్షం పడుతూ ఉంటుంది, చూసారా వర్షం పడుతుంది, అలాగే సినిమా హాల్కి ఎందుకు వచ్చాను నేను? సినిమా చూడటానికి వచ్చాను. సరే, నేను గురువుని నా శిష్యుడు అడుగుతున్నాడు, గురు శిష్య సంబంధం గురించి చెప్తున్నాను. ఆయన సినిమాకి వచ్చాడు, ఆయనకి టికెట్లు దొరకలేదుట, గురువు గారిని తెలుసుకున్నట్ట, టికెట్లు దొరికాయి. నేను అడగలే ఎలా దొరికాయి. సరే బాగానే ఉంది. ఇప్పుడు నాకు చాలా బాధ ఎందుకు వచ్చిందో తెలుసా? నా పేరు చెప్పుకుని టికెట్లు దొరికాయి అతనికి, నాకు టికెట్ దొరకలే. సరే ఓకే, ఓకే నో ప్రాబ్లం. పోనీ తను 2 టికెట్లు నాకు ఇచ్చేయచ్చు కదా, నేను గురువుని కదా. నన్ను వదిలేశాడు తను సినిమాకి. అలాంటి గురువు మీకు ఏం చేస్తాడు? అలాంటి గురువు గురించి నేను మాట్లాడతానులే. అలాంటి గురువు మీద మీకున్నటువంటి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను. మీకు ఉన్నటువంటి మర్యాద ఎంత ఉంది మీ గురువు మీద? అయ్యో నా గురువు వచ్చాడే సినిమాకి, ఆ గురువు పేరు చెప్పుకునే తెచ్చుకున్నాను కదా ఈ టికెట్, ఆయనకి ఇచ్చేవచ్చు కదా. ఈ మానసిక స్థితి అర్థమైందా? ఏ మానసిక స్థితి గురించి చెప్తా? గురువుని అంత కిందకి దిగజార్చకండి. ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ ఎవడో కనిపిస్తే మీరు ఎలా ప్రవర్తిస్తారు స్టూడెంట్స్? కొంచెం ఆ మర్యాద, కనీసపు మర్యాద. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర నోట్తో అంటావా? అంచేత మొట్టమొదట ఈ ఆధ్యాత్మిక విద్య యొక్క మూడు లక్షణాలు గుర్తుంచుకోండి. ఇది మర్చిపోకండి ఎప్పుడు. ఆధ్యాత్మిక విద్య మీకు ఏం చేయాలి? రోగరహితమైనటువంటి జీవితం మీకు ప్రసాదించాలి. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మరి రమణ మహర్షి మీ గురు పరంపరలో పెట్టారండి, రామకృష్ణ పరమహంస మీ గురు పరంపరలో పెట్టారండి, మరి వాళ్ళ క్యాన్సర్ ఉంది కదా, మీ గురు భక్తికి జోహారం లేదు. గురువు శక్తి మీద ఉన్న మీ నమ్మకానికి జోహారం. తప్పు అది, వాళ్ళ క్యాన్సర్ లేదు, మరి ఉంది కదా. ఒకే ఉదాహరణ నేను చెప్తాను, ఆత్మహత్య చేసుకోవటానికి తిరిగి పంద నీటిలో, బావిలో, లేకపోతే చెరువులో దూకితే వాడిని రక్షించడానికి ఒక సాహసుడు కూడా నీటిలో దూకుతాడు. బయట నుంచి చూస్తున్న వాడికి రెండు కర్మలు ఎలా ఉంటాయి? ఒకటే కదా. కానీ తేడా ఎక్కడుంది? మానసిక స్థితిలో ఉంది. కానీ చాలాసార్లు ఏమవుతుందో తెలుసా? ఈతరాన్ని వాడిని రక్షించడానికి గతీతకాడు దూకి, ఈతరాన్ని వాడు రక్షింపబడతాడు, గతీత వాడు మునిగిపోతాడు. చాలాసార్లు నేను కాశీలో వరదలు వచ్చినప్పుడు ఎన్నిసార్లు చూశాను, ఎన్ని కుటుంబాలు ఏడుస్తూ చూశాను నేను. గతీతగాడు వెళ్ళిపోయాడు, బాబు మా పిల్లవాడు గతీతగాడు, వాడికి దర్శించడానికి వెళ్ళాడు, విడిపడిపోయాడు. ఉదాహరణ అర్థం చేసుకోండి. గురువుల యొక్క క్యాన్సర్ అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే. ప్రతి పరమాణువులో ఇందాక చెప్పారే మన గురువు గారు, ఆ డెస్క్ లో కూడా కుండలీ శక్తి ఉన్నది, అది లేకపోతే అది ఆకారంలో ఉండదు. 100% కరెక్ట్ అది. కానీ దాన్ని గుర్తించాలి మీరు. ఎలక్ట్రిసిటీ ప్రతి పరమాణువులోనూ ఉన్నది, సైంటిస్టులు కనిపెట్టక ముందు కూడా ఉన్నది. కొంచెం సైన్స్ తెలుసుకున్న వాళ్ళకి తెలుసు, ప్రతి పరమాణువులో పాజిటివ్ నెగిటివ్ ఉంటుందంటే, పాజిటివ్ న్యూక్లియస్ ఉంటుంది, నెగటివ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. వీటి మధ్య సమన్వయమే ఆ పరమాణువుని తెలుస్తుంది. వీటి మధ్య సమన్వయం ఏం చేస్తుంది? ఒక కుండలిని తయారు చేస్తుంది, ఒక వృత్తాన్ని తయారు చేస్తుంది ఎలక్ట్రాన్స్ లోగా. ఎందుకు ఇది చెప్తున్నాను నేను? గురువుల యొక్క రోగాలు వాళ్ళ వ్యక్తిగత రోగాలు రాదు. ఎవడో వ్యక్తి యొక్క రోగాన్ని తీసుకున్నది కాదు, మానవ జాతికి వచ్చిన రోగాన్ని ఎలా నయం చేయాలో చూపించడానికి ట్రై చేశారు వాళ్ళు. అది ఎవరూ పట్టించుకోవటం లేదు. నేను మిమ్మల్ని కోరేది ఏంటి అంటే, రమణ మహర్షి జీవితాన్ని పరిశీలించండి. ఎలాగ ఆయన క్యాన్సర్ నయం చేయాలో చెప్పాడో అర్థం చేసుకోండి, అది మనం పట్టించుకోవటం లేదు. రామకృష్ణ పరమహంస థ్రోట్ క్యాన్సర్ కి క్యూర్ ఇచ్చాడు, అది నమ్మకం ఉంచుకోండి మీరు. వాళ్ళకి రోగాలు రావు. మీరు ఎప్పుడైతే ఆ ప్రిన్సిపల్ గుర్తించారో, ఆ ప్రిన్సిపల్ అలాగే ప్రకృతిలో కలిసిపోతుంది. భావం అర్థం చేసుకోండి. సైన్స్ లో ఓ సంఘటన జరుగుతుంది. ఇక్కడే ఆంధ్ర యూనివర్సిటీలో నాకు ఒక సంఘటన చెప్పారు. ఒక ప్రొఫెసర్ ఒక ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్ట, నాకు పేరు గుర్తులేదు, గోపాలరావు గారు అనుకుంటాను, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్. ఆయన ఒక ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్ట చేస్తున్నాడు, ఏదో దేనికోసమో చేస్తున్నాడు. ఆయన ఎక్స్పెరిమెంటల్ లక్ష్యం వేరు. అప్పుడే ఆంధ్ర యూనివర్సిటీకి మూడు వచ్చి డిపార్ట్మెంట్కి వైట్ వాషింగ్ మొదలెట్టింది. వీళ్ళు ఎప్పుడు పెట్టారో తెలియదు నాకు. శాంక్షన్ ఎప్పుడైంది అంటే, ఈయన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ వచ్చి సామాన్ని బయటపడేది, సార్ మీ రీసెర్చ్ అవి మాకు తెలియదు, మేము ఇప్పుడు వైట్ వాష్ వేయాలి. గోపాలరావు గారు అక్కడ లేరు, అక్కడ వాళ్ళ రీసెర్చ్ స్టూడెంట్స్ ఉన్నారు. మాస్టర్ ఇలా వచ్చారు, వేయించారా మళ్ళీ ఎప్పుడు వస్తారేమో, మనం పోస్ట్పోన్ చేద్దాం, మరి మన ఆపరేటర్స్ ఎక్స్పెరిమెంట్ కంటిన్యూ అవుతుంది కదా, బయట వరండాలో పెట్టానంట, పెట్టారు. ఒక గదికి వెళ్ళవేయడానికి ఎంత టైం పడుతుంది, వాళ్ళు వెళ్ళవేశారు, వెళ్ళిపోయారు. ఈ లోపల గోపాలరావు గారు వచ్చారు. వస్తే ఆయన ఊహించినటువంటి ఒక ప్రక్రియ జరిగింది అక్కడ ఎండ పట్టడం వల్ల. అది ఆయన ఆశించలేదు, ఊహించలేదు. కానీ ఆయన సైంటిస్ట్ అని ఎందుకంటాం అంటే ఆ మార్పు అక్కడ వచ్చింది కనుక గమనించాడు. గమనించాక ఆయన మొత్తం రీసెర్చ్ ఓరియంటేషన్ మారిపోయింది. దాని మీద ఆయనకి చాలా చాలా ప్రజెంట్స్ అవి కూడా వచ్చాయి. ఎందుకు ఇది చెప్తున్నాను, ఆయనే కనుక ఆ రోజు వచ్చి ఉండకపోతే ఈ స్టూడెంట్సే ఆ ఆపరేటర్స్ని తీసుకెళ్ళి మళ్ళీ మామూలుగానే లైబ్రరీలో పెట్టి ఉంటే ఏమయ్యేది ఆ సంఘటన, ఆ ప్రిన్సిపుల్ ఏమై ఉండేవాళ్ళు మిస్ అయ్యేది. అలాగే మీరు మిస్ చేస్తున్నారు గురువుల యొక్క రోగాలలో, అదే నేను చెప్తున్నాను. దే హ్యావ్ గివెన్ ద ప్రిన్సిపుల్, చెప్పేశారు వాళ్ళు, క్యాన్సర్ క్యూర్ ఇచ్చేశారు. మరి మాకెట్లా తెలుస్తుంది మాస్టరు? ఇందాక జిడ్డు కృష్ణమూర్తి గారి అవేర్నెస్ గురించి చెప్పిందే, మీరు డిస్కస్ చేసుకుంటూ మీ లోకంలో మీరు ఉంటున్నారు తప్ప అస్సలు గురువు వైపు మీరు చూడటం లేదు. ఇప్పుడు చూడొచ్చు మీరు అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం. చాలా మంది బాధలతో నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను ఆ ప్రిన్సిపల్స్ ఉపయోగించి క్యూర్ చేస్తున్నాను, కొత్త ప్రిన్సిపల్ ఏమీ లేదు. కానీ నేర్చుకోవటానికి చాలా టైం పడుతుంది. ఇందాక నేను చెప్పిన ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ దాంట్లో ముందు ఆయన ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎంఎస్సీ పాస్ అయి ఉండాలి, రీసెర్చ్ చేస్తూ ఉండుండాలి. రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరగాలి. ఇన్ సైన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సిడెంటల్, ప్రతిదీ యాక్సిడెంటల్. మీరు కావాలంటే చూసుకోండి. ఇంతవరకు నాకు ఏ సైంటిస్ట్ కూడా ఇది నేను కనిపెడతాను అని కనిపెట్టాను అని చెప్పడు. కానీ గుర్తించగలుగుతాడు వాడు అవకాశం వచ్చినప్పుడు. దానికి ఆధ్యాత్మికత అనే వైజ్ఞానిక బ్యాక్గ్రౌండ్ మీకు ఉంటే గురువుల యొక్క చరిత్ర మీకు అర్థమవుతుంది, గురువుల యొక్క ప్రిన్సిపల్స్ మీకు అర్థమవుతాయి. ఇక్కడ గురువుల యొక్క ప్రిన్సిపల్స్ లో ఏడే ప్రిన్సిపల్స్ ఉన్నాయి. 8వ ప్రిన్సిపల్ పృథ్వీ గ్రహం మీద లేదు. నేను చెప్పటం లేదు, ఇది ఋషులు చెప్తున్నారు. దేర్ ఆర్ ఓన్లీ 7 ప్రిన్సిపల్స్. 7 సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ 7 సిద్ధాంతాలకి ప్రతికల్పనగా ఈ 7 గురువుల్ని నేను ఎంచుకున్నా. ఇంతమందేనా మా గురువు గారు లేరేంటండి? గురు పరంపర అన్నది అర్థం చేసుకోండి. కెమిస్ట్రీ నేను టీజేపీఎస్ కాలేజీలో చెప్పేవాడిని, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇంకోడెవడో కెమిస్ట్రీ చెప్తున్నాడు. ఇలాగా నేను డిగ్రీ స్టూడెంట్స్కి కెమిస్ట్రీ చెప్తున్నట్టే ఆంధ్రాలోనే కొన్ని వేల కెమిస్ట్రీ టీచర్స్ ఉన్నారు. అంతేత ఒక కెమిస్ట్రీ లెక్చరర్ని ఉదాహరణగా పెడితే అర్థం ఏంటి? అందరు కెమిస్ట్రీ లెక్చరర్స్ ఉన్నారు అందులో. అంతేత ఆ 7 ప్రిన్సిపల్స్కి సంకేతంగా ఈనాడు మన ప్రపంచంలో మన భాషలో మన మధ్య జీవిస్తూ మనము ఇలా ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోగలము అని చెప్పినటువంటి గురు పరంపర వీళ్ళు. అంటే మిగతా గురువుని నేను పక్కన పెట్టేనా? ఏంటి మీ ఉద్దేశం? పక్కన పెట్టే ఆ ప్రిన్సిపుల్ చెప్పేటటువంటి ఏ గురువునైనా మీరు పట్టుకోండి, అభ్యంతరం లేదు. ప్రిన్సిపుల్ పట్టుకోండి, దయచేసి గురువుల్ని గబ్బిలాలలాగా పట్టుకోకండి. చీకట్లోనే ఉంటారు, గురువు పేరు పోతుంది, గబ్బిలాల వెలుతుల్లో రావు. గురువుని పట్టుకుని వెళ్ళాడకండి. ప్రిన్సిపుల్ అర్థమయ్యాక ఆ ప్రిన్సిపుల్ ఎక్కడ ఎక్కడ మీకు కనిపిస్తే అక్కడక్కడ ఆ గురువు ఉన్నట్టే. ఏ గురువు? శరీరధారి గురువు కాదు, సబ్జెక్ట్. సబ్జెక్ట్ అక్కడ ఉన్నట్టే. బిఎస్సీ స్టూడెంట్ డిసెంబర్ వరకు ఒక కాలేజీలో చదివి వాడి తండ్రికి ట్రాన్స్ఫర్ అయిపోతే ఇంకో ఊరికి వెళ్తాడు, మేబీ అదర్ స్టేట్. కానీ అక్కడ మళ్ళా కెమిస్ట్రీ జనవరి నుంచి చదువుతాడు. అంటే అంతవరకు ఆ చెప్పబడినటువంటి కెమిస్ట్రీ ఇక్కడ చదివాడు వాడు ఒక గురువు దగ్గర, అక్కడ ఇంకొక గురువు దగ్గర. కానీ చదివింది ఏంటి, మీరు గురువుల్ని కొట్టి గురువుల మధ్య యుద్ధం పెడుతున్నారు. మీరు గురువులు యుద్ధం చేస్తున్నారు అని అనుకోకండి, వాళ్ళు మన ఎప్పుడో వదిలేశారు అని నాకు ఒక అపోహ. ఎందుకంటే ఏ గురువు అయినా ఏమైనా ఎంతసేపు అని చెప్తాడు, ఎన్ని సంవత్సరాలు అని చెప్తాడు. ఆ ఏడు ప్రిన్సిపల్స్ ఇవాళ అవగాహన చేసుకోండి. ఈ ఏడు ప్రిన్సిపుల్స్ మనకి అందజేయటానికి గురువుల పడిన వేదన అర్థం చేసుకోండి. ఎప్పటి నుంచి వాళ్ళు అవస్థపడుతున్నారు, అది అర్థం అవ్వాలి అంటే మీకు ఒక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ అర్థం అవ్వాలి, ఒక ఫ్యాక్ట్ అర్థం అవ్వాలి, ఒక తథ్యము అర్థం అవ్వాలి. ఈ ప్రపంచాన్ని రాజనీతిజ్ఞులు పాలించటలేదు, ధనవంతులు పాలించటలేదు, మాఫియా లీడర్స్ పాలించటలేదు, సైంటిస్టులు పరిపాలించటలేదు, రచయితులు పరిపాలించటలేదు. మరి ఎవరు పరిపాలించుతున్నారు అంటే ఈ విశ్వ కుటుంబ వ్యవస్థ ఒక గురు సముదాయం ద్వారా పరిపాలించబడుతోంది. అందువల్ల మనకి భయం లేదు, మనం ఎన్ని పిచ్చి పనులు చేసినా దేదే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సుజామ్యం అనేటువంటి ప్రతిజ్ఞ వాళ్ళది, మన ప్రతిజ్ఞ కాదు. ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ప్రతిజ్ఞని నిలబెట్టుకోగలరు. చాలా మంది ఈనాడు నన్ను ఒక ప్రశ్న ఇస్తూ ఉంటారు, మీరు చెప్తున్నారు మాస్టారు నేను ఎలా నమ్మేది ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో. మళ్ళీ గురు పరంపర పునర్జీవింపబడుతుంది, మళ్ళీ ఆధ్యాత్మికత యొక్క ఈ మూడు లక్షణాలు పుణికి పుచ్చుకొని భారతదేశము ప్రపంచానికి జగద్గురువుగా భాషిల్లుతుంది అని మీరు అంటున్నారు, నేను ఎలా నమ్మేది? నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, గురువుల తరఫున 3 సంవత్సరాలలో అది జరగబోతోంది. ఖచ్చితంగా రాబోయేటటువంటి 3 సంవత్సరాలలో దీని బీజాంకురాలు మీకు తెలుస్తాయి. మొత్తం ప్రపంచం మారిపోతుందా? అందరూ చంద్రమండలంలోకి వెళ్ళగలగారా? వెళ్ళలేదు. కానీ చంద్రమండలంలోకి వెళ్ళగలము అన్నది ఇప్పుడు ఫ్యాక్ట్. ఉదాహరణ అంతా అందరికీ విద్య వచ్చేస్తుందా? అందరూ రోగరహితులు అయిపోతారా? అందరూ ముసల్తనాన్ని జయించగలరా? అందరూ మృత్యువుని జయిస్తారా? 3 ఏళ్ళకి అది జరగదు. కానీ అది సంభవమే అది మాత్రం నిరూపించబడుతుంది. ఎలా నిరూపించబడుతుంది, ఏమిటి దీనికి ఆధారాలు అంటే, మొట్టమొదట ఆధారం ఈ విశ్వాసం, మనము ఒంటరిగా లేము. ఒక అనంతమైనటువంటి శక్తి 1,85,00,000 సంవత్సరాల నుంచి పృథ్వీ గ్రహాన్ని కాపాడుతుంది. ఆ శక్తి పృథ్వీ గ్రహం మీదే హిమాలయాలలో ఉన్నది, దాన్ని చెంబళ అంటాం మనం. పిక్చర్ కూడా వచ్చింది చెంబళ మీద. భారతదేశం నుంచి రాలే, అమెరికా నుంచి వచ్చింది, అది నా బాధ. ఎంత చెప్పినా నాకు భారతీయులు అంటేనే ఇష్టం. మరి అది తప్పదు కదా, అది మనం చేయవలసినటువంటి ఆ పని విదేశీయులు చేస్తున్నారు. ఇది గురు పరంపర యొక్క గురు పూర్ణిమలో మీరు గుర్తుంచుకుని ప్రేయర్ చేసేది ఎవరికి అంటే, యాక్చువల్గా ఈనాడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ మాటలు వాళ్ళ వరకు వెళ్తున్నాయి. తహల్కా .com అంత తహల్కా చేయగలిగితే గురు పరంపర యొక్క మొత్తము అర్థము చేసుకోగలిగేటటువంటి ఆ సర్వజ్ఞత్వ స్థితి యొక్క లక్షణం మీరు అర్థం అవ్వాలి. మనమే ఇంట్లో కూర్చొని అన్ని చూసేస్తున్నాం కదా, రియల్ వార్ చూస్తున్నాం మనం. మొన్న ఇరాక్ ఇరాన్ వారు జరుగుతూ ఉంటే మీరు రియల్ వార్ దృశ్యాలు చూశారు కదా, అదే కల్పితమైన దృశ్యాలు కావు కదా. మానవీయ మేధస్సే తన యంత్రాలతో అంత చేయగలిగితే ఈ అద్భుతమైనటువంటి యంత్రము మానవ శరీరము అనేటటువంటి యంత్రము. ఎందుకు ఈ మాట నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను, సైంటిస్టులు ఏ యంత్రాన్ని కనిపెట్టినా అది ఖచ్చితంగా మానవ శరీరంలో ఉండి తీరుతుంది. మానవ శరీరంలో లేనటువంటి ఏ యంత్రాన్ని ఏ సైంటిస్ట్ కనిపెట్టలేడు. మైక్రోస్కోప్, టెలిస్కోప్ దేన్ని చూసి కనిపెట్టారు? కళ్ళని చూసి. ఈ టెలిఫోన్స్ ఇవంతా దేన్ని చూసి కనిపెట్టారు? ఈ గ్రైండింగ్ మెషిన్ ఇదంతా దేన్ని చూసి కనిపెట్టారు? పళ్ళని చూసి, బొజ్జని చూసి. సరే, ఇప్పుడు మనం చాలా గొప్పగా చెప్పుకునేటటువంటి సాఫ్ట్వేర్ కంప్యూటర్ సిస్టమ్ దేన్ని చూసి కనిపెట్టారు? ఏ సైంటిస్ట్నైనా అడగండి, ఖచ్చితంగా వాడు చెప్తాడు ఇప్పుడు ఉన్నటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్తో కరెక్ట్గా బ్రెయిన్ చేసేటటువంటి ఫంక్షన్స్ అన్ని చెయ్యాలి అంటే మేము చెయ్యలేము. ప్రయత్నిస్తే పృథ్వీ గ్రహం అంత పెద్ద కంప్యూటర్ ఒకటి వస్తే అప్పటికే అన్ని రావండి. ఈ మానవ మేధస్సు చేసేటటువంటి కంప్యూటరైజ్డ్ టెక్నిక్ పృథ్వీ గ్రహం అంత పెద్దది వచ్చినా కూడా రాదు. మరి అంత పెద్ద కంప్యూటర్ సిస్టమ్ని ఇందులో ఇరికించాడు. నువ్వు కంప్యూటర్ కనిపెట్టక ముందు, నువ్వు కెమెరా కనిపెట్టక ముందు అంటే సైన్స్ అంతా దేన్ని చూసి నేర్చుకుంటుంది? శరీరాన్ని చూసి నేర్చుకుంటుంది. కానీ గురువులు ఏం చెప్తున్నారు? ఇది ఓకే, దీని గురించి మీరు భౌతిక జగత్తులో ఉండేటటువంటి యంత్రాల గురించి మీరు వరి కావక్కర్లేదు. మీ శరీరాలలో ఉన్నటువంటి చిప్స్ ఉన్నాయి కొద్ది, దాన్ని చక్రాలంటాము, దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకోగలిగితే ఈ అష్టసిద్ధులు నవనిధులు మీకు ఖచ్చితంగా వస్తాయి. అన్ఫార్చునేట్ ఏంటి అంటే ఆధ్యాత్మికత అంటే ప్రపంచాన్ని వదిలేసి పారిపోవటం అనుకుంటున్నారు మీరు. కాదు, అష్టసిద్ధులు నవనిధులు పొందేటటువంటి విద్య. ఎందుకు ఇది ఉండాలి? మృత్యురహిత, రోగరహిత, జరారహిత జీవితం జీవించేవాడికి మామూలు జీవితం రుచిస్తుందా? వాడికి అష్టసిద్ధులు నవనిధులు ఉంటే ఏదో చదువుకుంటాడు. అంతేత ఆధ్యాత్మికత మీకు ఈ అష్టసిద్ధులు నవనిధులు కూడా చూస్తుంది. ఇందుకు ఈ మాట వచ్చాను ఇప్పుడు గురు పరంపర గురించి చెప్తున్నాను అంటే, ఏ గురు పరంపర అవుతే 1,80,00,000 సంవత్సరాల నుంచి ఈ పృథ్వీ గ్రహంలో ఉన్నటువంటి మానవ జాతిని కాపాడుకుంటూ వస్తుందో, 2,000 సంవత్సరం నుంచి అష్టసిద్ధులు నవనిధులకు అనుకూలమైనటువంటి వాతావరణము పృథ్వీ గ్రహం మీద ఏర్పడబోతోంది అని కనిపెట్టింది. అది 2000 యొక్క గొడవ. మీ చిప్స్ గొడవ ఏంటో నాకు తెలుసు, 2K గొడవ ఏంటో నాకు తెలీదు. చూస్తూ మందది చివరికి ఏ ప్రమాదము రాలేదు. నాకు తెలియదు అసలు ఆ ప్రాబ్లం ఏంటో, కంప్యూటర్స్ వాళ్ళు ఎందుకు అవస్థపడ్డారు. కానీ ఈ అసలైనటువంటి ప్రిన్సిపల్ మీరు మర్చిపోయారు. కరెక్ట్గా 2008 సూర్యోదయం టైంకి పృథ్వీ గ్రహం మీద అష్టసిద్ధులు నవనిధులు కోసం ప్రయత్నించే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రయత్నించుకుంటే కలుగుతుంది. కానీ కష్టపడాలి. ఓ ఇంజనీరింగ్ అవ్వాలి అంటే 10 చదవాలి, హై స్కూల్ వరకు 2 ఇంటర్మీడియట్ చదవాలి, దాని తర్వాత ఎంసెట్ పరీక్ష రాయాలి. మొదటి ఎంసెట్లో రాకపోతే ఏం చేయాలి? లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలి కదా. చేసుకున్న గ్యారంటీ లేదు మీకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. వచ్చాక 5 పడుతుంది, 10, 2 లాంగ్ టర్మ్ కూడా కలుపుకుంటే 13 ప్లస్ 5 ఇంజనీరింగ్. ఎన్ని సంవత్సరాలు అయింది? 18 అయింది. ఆ 18 కూడా మీరు ఉద్యోగం చేయరు, మీ తల్లిదండ్రులు పెట్టిన తిండి తింటారు, ఫీజు వాళ్ళు కడతారు. మీరేం చేయాలి? కేవలం చదువుకోవాలి. మరి ఆధ్యాత్మిక విద్యలో
ఇంకష్టపడుతున్నారు.
ఏం పుస్తకం చదివారు? ఏ సంస్థ దగ్గరికి వెళ్ళినా నాకు ఒకే జవాబు వస్తుంది,
తెలుసా?
విశ్వాసాల సొసైటీకి వెళ్తాను, సీక్రెట్ డాక్టర్ ఇవ్వండి అంటే నమ్మారు వాళ్ళు. మేమేం చదవలేదండి, మాకే అర్థం కాలేదండి, మీకే అర్థం. ఇది మరీ బాగుంది, అసలు సిగ్గుపడాలి ఆ మాట అంటే. విశ్వాసాల సొసైటీలో ఉంటే ఆ పుస్తకం చదవలేదండి. రెండో తప్పేంటి, ఒక ఆధ్యాత్మిక సంస్థలు వరల్డ్ ప్రజలను గెలిచి మాట్లాడేటువంటి సంస్థలు, ఒక వ్యక్తి నేను ఆ పుస్తకాన్ని చదువుతాను అంటే నీకు అర్థం కాదంటే అట్ట. కానీ కొన్ని నిజాలు ఒప్పుకోవాలి, నాకు అర్థం కాలేదు. ఒకరోజు గుంటూరు తీర్థాత్మ సొసైటీలో ఈకే గారికి స్పీచ్ ఉంది అని వెళ్ళాను నేను. ఈకే గారికి స్పీచ్ ఉందని వెళ్తే అక్కడ ముందు ఇద్దరు కనిపించారు నాకు, ప్రెసిడెంట్ సెక్రటరీ ఆఫ్ తీర్థాత్మ సొసైటీ. పరిచయం చేశారు, ఏంటంటే టైం అయిపోయింది కదా, ఇంక అవరు రారండి, మేము వచ్చాం, మేము కూడా ఎందుకు వచ్చామంటే మేము రాత్రి తాళం తెరిచేవాళ్ళు. సరే మరి ఈకే గారు వస్తున్నారండి, ఇప్పుడే ఫోన్ వచ్చింది. సరే వచ్చారు ఆయనతో పాటు, ఆయన శిష్యవారిలో వచ్చింది. హిందాత్మ సొసైటీ వాళ్ళు ఎవరు సొసైటీలో మీకు క్రిక్సెట్ చేయడానికి నేను చెప్పటం లేదు, అది దయచేసి అర్థం చేసుకోండి. ఎవరిని బాధ పెట్టడానికి నేను అంటే, సంస్థలు అలా ఉన్నాయి అంటున్నాను. ఆధ్యాత్మిక సంస్థలు, ఒక ఆధ్యాత్మిక గురువు వస్తే. కానీ మాట ఎందుకంటేనో తెలుసా, అక్కడ ఆ సెక్రటరీ నాకు పరిచయం చేయించాడు. శ్రీశాకుల సొసైటీ అని ఇంకే కాదు, ఎవరు పరిచయం చేయించాడు, వీడు కూడా మన గ్రూప్ వాడేయండి అని. నాకు అర్థం కాదు ఈ గ్రూప్, శ్రీశాకుల సొసైటీ గ్రూపా ఇంకే గారి గ్రూపా. కానీ సమస్య, మొదటిసారి కలిసాను ఆయన్ని. అంతవరకు నేను కాశీలో ఉన్నాను, తెలుగు కూడా నాకు బాగా మాట్లాడటం రాదు. అప్పుడు అంటే ఇప్పుడు వస్తున్నాను కాదు, ఇప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడగలుగుతున్నాను స్పీడీగా. ఆయనకు నేను అడిగిన మొట్టమొదటి ఏంటంటే, సీక్రెట్ డాక్టర్ నాకు అర్థం కావటం లేదండి అని. ఎంత అర్థరహితమైనటువంటి ప్రశ్న చూడండి. ఆయన నేను ఎరగను, ఆయన ఎవడో కూడా తెలియదు, ఇప్పుడు తెలుసు, ఆ రోజు తెలియదు. అప్పుడే కాశీ నుంచి వచ్చాను నేను, ఉద్యోగంలో జాయిన్ అయ్యాను గుంటూరులో. ఈ ఆంధ్రాలో ఉన్నటువంటి గురు పరంపరలు నాకు పరిచయం లేదు, ఇప్పుడు సరే పరిచయం ఉంది. ఆహా, అర్థం కావటం లేదా అని ఒక నవ్వులో వేయడం. సరే తర్వాత ప్రోగ్రామ్ ఏదో జరిగింది, వేరే ఇంతమంది వచ్చారు. శిశాత్వ సొసైటీ సెంటనరీ సెలబ్రేషన్ జరిగింది, దానికి 20-30 మంది వచ్చారు. అందులో ఇచ్చే గ్రూప్ వాళ్ళు 16, శిశాత్వ సొసైటీ వాళ్ళు సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్. ధన్యజీవుడు ఇప్పుడు లేదు వాళ్ళు, అందుకని ఇంత ధైర్యంగా చెప్తున్నారు. అంటే వాళ్ళని తిరగాలి, ఇంత ఎలా చెప్తావా అని. ఎందుకు ఇది చెప్పాను, సీక్రెట్ డాక్టర్ నేను చదివి 5-6 సార్లు చదివి అర్థం కాలేదు అనే నిర్ణయానికి వచ్చాక, ఆ విషయం తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి యొక్క చిరునవ్వుతో ఆ విషయం అర్థమైపోయింది. ముందు అర్థం కాదు, మీకు సబ్జెక్ట్ కావాలి, అర్థం కాకపోతే లేదు. ఇప్పుడు లెక్కలు టీచర్ ఉన్నాడు, క్లాసులో లెక్కలు చెప్తూ ఉంటాడు, ప్రతి లెక్క స్టూడెంట్ చేయలేడు. కానీ ఆ లెక్కల్ని టీచరు ఈ స్టూడెంట్కి అది ఎలా చేయాలో చెప్తే ముందు వీడికి అర్థమయ్యే జ్ఞానం ఉండాలి కదా. దానికి నేను మీకు 3 భౌతికమైన సామాజిక లక్ష్యాలు చెప్పాను, మీకు వ్యక్తిగతంగా ఉపయోగపడేటటువంటి 17 లక్ష్యాల గురించి చెప్పాను. 3 లక్ష్యాలు మీకు గుర్తున్నాయా? రోగరహిత, వృద్ధాప్యరహిత, మృత్యురహిత జీవితం మనం 3 సంవత్సరాలలో నేర్చుకోబోతున్నాం. మరి 17 మీకు వ్యక్తిగతంగా నేనేమిస్తున్నాను సాయిలాలు, అష్టసిద్ధి, నవనిధి. అష్టసిద్ధులు, నవనిధులు, 9+8=17, ఇవి గ్యారంటీగా 3 ఏళ్లలో మీకు వస్తాయి. కానీ ఎప్పుడు? మీకు విశ్వాసము శ్రద్ధ ఉండాలి. విశ్వాసం దేని గురించి చెప్పాను? ఒక గురు పరంపర మానవ జాతిని రక్షిస్తోంది. ఇంకా అధోగతి అయినా ఏం పర్వాలేదు మానవ జాతికి. దేర్ ఆర్ దేర్ టు టేక్ గివ్ ద హెల్ప్ ఎప్పుడు? అర్జునుడికి ఎప్పుడు హెల్ప్ ఇచ్చాడు? జగద్గురుని నేను చంపేస్తాను, చంపకపోతే నేను అర్జునుడు దూకేస్తాను అన్నాడు. నువ్వుకో నేను చంపుతాను అల్లే, సాయంత్రం వరకు వెయిట్ చేశాడు కృష్ణుడు చంపుతాడు మోని. చంపలేకపోతే ఏం చేశాడు? ఇంకా లాస్ట్ మినిట్ లో చక్రవర్తి, లాస్ట్ మినిట్ లో గురువుల హెల్ప్ వస్తుంది అన్నది గుర్తుంచుకోండి. అంతే తప్ప సినిమా టికెట్లకి, ఆటోలు పిలవటానికి, మీ సైకిల్ రక్షించడానికి గురువుల హెల్ప్ రాదు. కష్టపడు నువ్వు ముందు, ఆ సబ్జెక్ట్ నేర్చుకో. అంతేత ముందు ఏంటి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్నాకేముండాలి? శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే చాలా మందికి తెలియదు. శ్రద్ధ అంటే అర్థం ఏంటి అంటే మీరు నమ్మిన దాన్ని ఆచరించడం. శ్రద్ధ మయోయం పురుష యోయ శ్రద్ధ సయేవస. అంతే ఈనాడు మనకి శ్రద్ధ దేని మీద ఉంది? మీరు అక్కడికి వెళ్తారు, ఆ పని చేస్తారు మీ ఆచరణ. నన్ను ఇవాళ పొద్దున్న ఒకళ్ళు వచ్చి అడిగారు, మాస్టారు ఇవాళ పొద్దున్నే మేము వచ్చామండి, 4 రోజుల క్యాంపు, అసలు రావాల్సింది 27న వాళ్ళు, కానీ నన్ను అనుగ్రహించటానికి వాళ్ళు తప్ప మాట వాళ్ళు మాకు దర్శనం ఇవ్వటాడు. మరి గురు పూర్ణిమ కదా, మరి నాకు దర్శనం ఇవ్వాలి కదా. అంతేత నాకు దర్శనం ఇవ్వటానికి పొద్దున్న యజ్ఞం జరుగుతూ ఉంటే వచ్చారు వాళ్ళు. వచ్చేవాడి కదా చెప్తా, సాయంత్రం వరకు ఉండాలా సార్? ఉండక్కర్లేదు, అసలు ఆవిడ ఉండమన్నాడు. అంత వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపో. ఇదే మన శ్రద్ధ, మన ఆచరణ. అమరత్వం నువ్వు పొందగలవు, ముసల్తనం నీకు ఉండదు, రోగాలు అసలు ఉండే ఉండవు. అష్టసిద్ధులు నవనిధులు వచ్చేటటువంటి ఈ గురు పూర్ణిమ మీకు ఊహించలేరు. మీరు ఎంతో మంది ఎంత అదృష్టవంతులు. ఈ విశ్వాసాన్ని మీరు శ్రద్ధగా మార్చుకోగలిగితే, ఈ విశ్వాసాన్ని శ్రద్ధగా మార్చుకునేటటువంటి టెక్నాలజీ సిద్ధి స్థాయి సత్యస్థాయి ద్వారా మాత్రమే లభ్యమవుతుంది. అది గుర్తుంచుకోండి. గురు పరంపర గురించి చెప్తున్నాను కాదండి, నేను ఇంకోళ్ళ దగ్గర నేర్చుకుంటాను. మీరు కొంచెం అవగాహన తీసుకోండి. మోడర్న్ ఎడ్యుకేషన్లోనే నేను బీఎస్సీ క్లాస్ చెప్తున్నప్పుడు నేను ఆ సంవత్సరం అంతా ఫిజికల్ కెమిస్ట్రీ చెప్తాను అని డివైడ్ చేసుకునేవాళ్ళం లెక్చరర్స్. ఇంకో లెక్చరర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్తాడని, ఇంకో లెక్చరర్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ చెప్తాడని. ఇంకా సంవత్సరం అంతా నేనేం చెప్తాను? ఫిజికల్ కెమిస్ట్రీ చెప్తాను. అంటే నాకు ఇనార్గానిక్ కెమిస్ట్రీ రాదనా? ఆర్గానిక్ కెమిస్ట్రీ రాదనా? వద్దు. కానీ ఆ సంవత్సరం మెయిన్ లెక్చరర్స్ డివైడ్ చేసుకున్నప్పుడు ఇలా డివైడ్ చేసుకున్నాం. అలాగే ఈ గురు పరంపర హిమాలయాల నుంచి మీరు శ్రద్ధ విశ్వాసం నేర్చుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. మిగతా గురువులకి రాదు అని నేను అంటే డివిజన్ అలా జరిగింది. మీరు హిమాలయాలకు వెళ్ళి అడగండి, నాకు తెలియదు ఎందుకు అలా డివిజన్ జరిగిందో. శ్రద్ధ విశ్వాసము ముఖ్యమైనది. సిద్ధి స్థాయి చరిత్ర అవగాహన చేసుకోండి. ఆ లీలలు చదవండి. మీరు లీలలు అనేది చాలా మందికి అర్థం తెలియదు. లీలలు చదువుతారంటే వాళ్ళు లీలలు అంటే తెలుసా ఏంటో? ఇద్దరుంటారు లేదు, 2 గ్రూప్స్ ఉంటాయి. ఏ ఆట అయినా జరగాలి అంటే 2 గ్రూపులు ఉండాలి. లేకపోతే ఆట ఉండదు కదా. ఇది అర్థమవుతుందా మీకు? ఒకవైపు గురువు ఉన్నాడు, ఇంకోవైపు శిష్యుడు ఉన్నాడు. మీరు గురు లీలలు చదువుతున్నారు. అంటే లీలలు చదువుతూ ఉంటే ఏం చదువుతున్నారు మీరు? ఒక ఆట యొక్క నియమాలు చదువుతున్నారు మీరు. ఆ ఆట ఎందుకు ముందుకెళ్తుంది? నియమాలు పాటిస్తే. నియమాలు పాటించకపోతే మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు, అసలు మనం చూడటానికి ఇంట్రెస్ట్ ఉండదు. థ్యాంక్స్ గాడ్ మనలో ఎవరైనా ఇంకా పై స్థాయికి వెళ్ళి మ్యాచ్ ఫిక్సింగ్ చేయగలిగితే తప్ప ఆధ్యాత్మిక జగత్తులో నో మ్యాచ్ ఫిక్సింగ్. అర్థమైంది అనుకుంటాను. సిద్ధి సాయి చరిత్ర లీలలు మీరు చదవగలిగితే, సాయి హ్యాస్ గాట్ హిజ్ ఓన్ రూల్స్. ఆ లీలలో శిష్యుడు బాధపడుతున్నటువంటి వాడు ఎలాగ తను సాయి దగ్గరికి వెళ్ళాడో నీకు అర్థం అవుతే నీకు ఆ సమస్య ఈ క్షణమే తీరిపోతుంది. అది లీల అంటే నువ్వు తెలిసి కొట్టావో తెలియక కొట్టావో బాల్కి బ్యాక్ తగిలింది, బాల్ పైకి ఎగురుకుంటూ బౌండరీ లైన్ దాటింది, నీకు సిక్సర్ గ్రాంటెడ్. నియమం అది, లీల అది. టెండూల్కర్ కొడితే నేను సిక్స్ అవుతుంది, అది నేను కొట్టినా అవుతుంది, నేను కొట్టలేకపోవచ్చు అది వేరే విషయం. అలాగే ఈ సాయి లీలలు మీరు చదవండి, మీ పాత్ర మీరు పోషించండి. సిద్ధి సాయి తన పాత్ర ఖచ్చితంగా పోషిస్తాడు. అది లీల అంటే వాళ్ళు అవడకో రోగం తగ్గడం కాదు. మీ ఉద్దేశం ఏంటి, సిద్ధి సాయి ఇప్పుడు లేడనా? మీకు అవగాహన ఉంటుంది ఆ చరిత్ర ఎలా చదవాలి. దానికి ఈరోజే మేము ఒక యూనివర్సిటీని ఓపెన్ చేశాం. ఆ యూనివర్సిటీ డీటెయిల్స్ అవి బయట మీకు దొరుకుతాయి. శ్రద్ధ, విశ్వాసం. విశ్వాసము అంటే ఇంజనీరింగ్ చదవటం మంచిది, శ్రద్ధ అంటే రోజు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళడం. తెలా అర్థమైందా? మీకు విశ్వాసం ఉంది, శ్రద్ధ లేదు, రెండు రోజులు చేస్తారు మానేస్తారు, మూడు రోజులు చేస్తారు మానేస్తారు, మానకండి. ఈ మూడు సంవత్సరాలలో ఖచ్చితంగా రోగరహిత, వృద్ధాప్యరహిత, మృత్యురహిత, అష్టసిద్ధి నవ నిధుల గురించి తెలిసినటువంటి వ్యక్తులు సమాజంలో మీకు లభిస్తారు. మీరు హిమాలయాలు వెళ్ళకలే, కానీ ఎవరి ద్వారా? మీ ద్వారా. అర్జునుడు అర్థం చేయకపోతే ఏమో, మన మహాభారతం ఎప్పుడు జరిగేది? శ్రద్ధ సబూరి మాత్రమే ఉంటే సరిపోదు, జీవించే కళ మీకు తెలియదు. హౌ టు లివ్? ఆధ్యాత్మికత అంటే మనందరికీ ఎలాగంటే దేవుని మెడవంచు, గురువుని మెడవంచు, నాకే పని చేసి పెట్టు అంటాం. ఈ గురువు పని చేయకపోతే ఇంకో గురువు పని చేయాలి కాదు. ఆధ్యాత్మికత అంటే శరీరం నేను కాదు, శరీరానికి అతీతంగా ఒక శక్తి ఉన్నది, ఆ శక్తి నేను అని తెలుసుకోవడం. మొత్తం భగవద్గీత దాని గురించే మాట్లాడుతుంది. ఆ విషయం భగవద్గీత గురించి ఎవరు చెప్పేశారు? అందుకే బయట ఒక్కొక్క అధ్యాయం నుంచి ఒక్కొక్క సూత్రాన్ని తీసుకుని గురుసత్తా ప్రాథమిక సాధనలు అని ఆ 18 శ్లోకాలు మీకు అందజేశాను. అందులో మొదటిది చివరికి చెప్తాను, మిగతాది మీరు అర్థం చేసేయండి. ఏంటి అక్కడ అర్జునుడు చెప్తాది, యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాను నేను. కైర్మయాసహ యోగ్యం అస్మిన్ రణ సముద్యమే, ఈ యుద్ధం జరగడానికి రెడీగా ఉంది, నేను ఎవరితో యుద్ధం చేయాలి, రథం స్థాపయ నిశ్చిత సేనయో రుభయోరు మధ్య, రెండు సేనల మధ్యాహ్న రథాన్ని పెట్టు, మీ జీవిత రథాన్ని కూడా ఇటు భౌతిక దిగతికి ఆధ్యాత్మం చేసి ఇటు వెళ్తాను పెట్టుకోండి. పెట్టగానే వచ్చేది ఏంటంటే భయం వేస్తుంది, అందరికీ వేస్తుంది, అర్జునుడికి వేస్తుంది, నాకు ఉద్దేశించాను. ఐ కాంట్ ఫైట్. రెండు కారణాలు ఉన్నాయి, ఒకటి సహజమైనటువంటి ప్రేమ, రెండోది కామన్ సెన్స్. యుద్ధ రంగంలో మిలిటరీ వాళ్ళకి ఇచ్చేటటువంటి మా ఎన్సీసీ ట్రైనింగ్లో చెప్తూ ఉండేవాడు ఆ కర్నల్ గారు. సీ సర్టిఫికేట్ నేను చేస్తున్నప్పుడు యుద్ధ రంగంలో నేను మిలిటరీకి వెళ్దాం అనుకునేవాడిని. అంతేత నాకు కాస్త నా మీద కొంచెం అతనికి మోహం ఉండేది. అతను ఒక మాట చెప్పేవాడు, యుద్ధంలో మాకు టీచింగ్ ఏంటంటే గలము అనుకుంటేనే యుద్ధం చేయి, లేకపోతే పారిపో. ఇంకంటే ఓడిపోతావు నీ గ్యారంటీగా తెలిసాక నువ్వు ఎలాగో కష్టావు, సత్యాకేం సాధిస్తావు, పారిపోతే మళ్ళీ యూ కెన్ టేక్ ది రివెంజ్. కానీ ఎప్పుడు పరిగెట్టాలి అది కండిషన్. అంతే తప్ప ప్రతిసారి ఓడిపోతామని పారిపోతే అసలు మిలిటరీలో జాయిన్ అవ్వట్లే. అర్జునుడు తెలిసినవాడు కాదు, కామన్ సెన్స్ ఉన్నవాడు. ఎదురుకుండా భీష్ముడు కనిపిస్తున్నాడు, ఇచ్చామృత్యు ఉన్నటువంటి వ్యక్తి, అంటే వీళ్ళ బాణాలకలు ఉన్నాడు. అంతేత భీష్ముడితో అర్జునుడు యుద్ధం చేస్తే ఎవడు ఓడిపోతాడు? ద్రోణాచార్య కొంత మంచిది అనుకో. ద్రోణాచార్యుల వారు కనిపిస్తున్నారు. ఈ ద్రోణాచార్యుల వారు అర్జునుడికి ఏమని ప్రామిస్ చేశారు? నా అంత విలుక అని చేస్తాను. కానీ జరిగింది ఏంటి, ఆయన విగ్రహం పెట్టుకున్నటువంటి ఏకలవ్యుడు అర్జునుడు కంటే గొప్పవాడయ్యాడు. విలువిద్దరు ఆయన విగ్రహమే అర్జునుడికి అంత విలు విద్య నేర్పగలిగినప్పుడు ఇంకా ఎంత విలు విద్య ఉందో ఆయన దగ్గర. నాకేం నేర్పలేదు అని అర్థమైపోయింది అర్జునుడికి. ఆయన ఎక్కడున్నాడు? ఆపోజిట్ క్యాంప్ లో. ఇంకేం తెలుస్తుంది? దీంతో పాటు పాప అమాయక చక్రవర్తి, ఈయన తండ్రే కర్ణుడికి ఒక ఆయుధం ఇచ్చాడు. ఇచ్చేది చెప్పాడు, ఒకడి మీదే ప్రయోగిస్తుంది, ఎవడైతే ప్రయోగిస్తావో వాడు గ్యారంటీగా ఠా, గ్యారంటీగా ఈనాడు హెడ్లైన్స్ లో ఠా అని వచ్చేస్తుంది. నువ్వు ఒకడి మీదే వెయ్యాలి బాణం. అందరికీ ఆ కాలంలో తెలుసు, ఆ బాణం మీద అర్జునుడి పేరు రాసుకుని పెట్టుకున్నాడు. ఖచ్చితంగా మహాభారత యుద్ధం జరుగుతుంది. జరిగినప్పుడు అర్జునుడి మీద కర్ణుడు ఆ బాణాన్ని ప్రయోగిస్తాడు. మూడు ఇంపాబుల్ సిచ్యువేషన్, భీష్ముడిని గెలవాలి అసంభవం, ద్రోణుడిని గెలవాలి అసంభవం, కర్ణుడిని గెలవాలి అసంభవం. ఇది కాకుండా పులి మీద పుట్టరా, రోటి మీద ఏదో అంటారు నాకు సాధారణ, నేను ఇంతాక చెప్పాను కదా తెలుగు అక్కడ ఆసక్తి, పులి మీద పుట్టరనే అనుకుంటా. జయదేవుడు ఈయన గారు అర్జునుడు ఏం చేయలేదు, కానీ ఒకరోజు యుద్ధంలో మిగతా నలుగురు పాండవుల్ని ఆయన కంట్రోల్ చేయగలడు, ఓడించగలడు. శివుడిచ్చిన వరం అది. అర్జునుడితో నేనే ఓడిపోయాను, ఇంకేత అర్జునుడికి నువ్వు గెలవలేవు. నాలుగు అసంభవాలు అది చూసాక తెలివైనటువంటి యుద్ధం చేసేటటువంటి వాడు యుద్ధం చేయడు అడ్డుపడింది. ఎందుకు ఈ ఉదాహరణ అంత స్పష్టంగా ఇస్తున్నాను అంటే, ఈనాడు మనకి కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. ఇప్పుడున్నటువంటి సమాజాన్ని చూస్తూ ఉంటే, ఇప్పుడున్నటువంటి లీడర్స్ని చూస్తూ ఉంటే మనకేమనిపిస్తుందంటే మనం ఏమి చేయలేము, మనం ఆ రంగ ప్రవేశం చేయలేము. అంటే ఏంటి, ఒక విధంగా మనం శక్తిహీనం. గురువులు చాలా గొప్పవాడు, శక్తిహీనుణ్ణి నపుంచకుండా ముందు పెట్టుకుని గెలువు అన్నాడు. శిఖండిని ముందు పెట్టుకుని మహాభారత యుద్ధం గెలిచి. ఎందుకని చెప్తున్నాను, మీరు కరెక్ట్గా కనుక భగవద్గీతలోని 18 శ్లోకాలు ఆచరణలో పెట్టగలిగితే, అసంభవమైనటువంటి మహాభారత యుద్ధం ఎలాగో గెలిచాము, ఈ యుద్ధాన్ని అలాగే గెలుస్తాం, అది గ్యారంటీ. కానీ గ్యారంటీ ఏంటి, శిఖండి ముందు ఉండవచ్చు, మన యుద్ధం చేయకపోవచ్చు. శిఖండి ముందు ఉన్నాడు అంటే అర్థం ఏంటి, చేతకాని వాడు ఉంటున్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాం, చేతకాని వాళ్ళే పూజ చేస్తున్నారు. కానీ ఏం జరుగుతుంది, లాస్ట్ దాంట్లో ఏం చేస్తాడు, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోధనోధర తత్ర శ్రీరు విజయో భూతేరు ధ్రువా నీతేరు మతిర్మమ. శ్రీకృష్ణుడు రెడీగానే ఉన్నాడు, గురువులు ఎప్పుడూ అవేర్నెస్ లోనే ఉంటారు, ఎప్పుడూ అవేర్నెస్ లోనే ఉంటారు. ఒక జన్ కథ నాకు గుర్తొస్తుంది, ఒక 120 ముసలి జన్ సాధువు దగ్గరికి ఓ 30 యువకుడు కరాటే నేర్చుకోవడానికి వెళ్ళాడు, నేర్చుకున్నాడు, బాగా చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు, శిష్యులందరిలో కూడా చాలా ప్రథముడుగా వస్తున్నాడు. కానీ గురువు నేర్చుకోలేదు, ఇంకా నేర్చుకోవాల్సింది. ఇంతకీ లక్ష్యం చెప్పండి నాకు, నేను ఏం నేర్చుకోవాలి. ఎదుట వాడి మనస్సులో ఆలోచన వచ్చిన మరుక్షణము నీకు అది తెలిసి దానికి తగిన ప్రవర్తన చేయాలి, అప్పుడు నువ్వు నిజమైన కరాటే వీరుడు అవుతావు. మళ్ళీ చెప్తున్నాను, గురువులకి ఇది విద్య వచ్చు, ఎదుట వాడి మనస్సులో యుద్ధం చేస్తున్నారు కదా, ఏదో ఆలోచనిస్తుంది కదా, ఇటు నుంచి కొట్టాలను, ఇటు నుంచి కొట్టాలను, ఆ తిక్కు కొట్టాలను, ఆ తిక్కు కొట్టాలను. తిక్కువాడు ఇవ్వక ముందే నువ్వు దానికి ప్రతిక్రియ చేసేయగలగాలి, ముందే వాడి ఆలోచనలు పట్టుకోగలగాలి. ఆ రిజల్ట్ వచ్చాక ఓకే. సరే, ఒకరోజు గురువు గారు తన ఆశ్రమంలో బయట చెట్టు కింద చూసుకుని ఏదో ఆలోచిస్తున్నాడు. వీడు అతను ఉన్నాడు 200 గజాల దూరంలో బావి నుంచి నీళ్లు తోగుతూ, మనసులో ఆలోచన వచ్చింది, ఇప్పుడు నేను వెళ్ళి గురువుకి కిక్కిస్తే. ఇంకా వీడు అనుకుంటున్నాడు, ఏ అన్నాడు గురువు, నేను లేచి కిక్కిస్తే నేను చస్తావు, నువ్వు నా శిష్యుడు కనుక వదిలేసి అని నేను ప్రత్యర్థి అయితే వేసేసి ఉండేవాడిని. పాయింట్ అర్థమవుతుందా? అంచేత ఎక్కడ యోగేశ్వర కృష్ణ యూ డోంట్ వరీ, హీఈస్ దేర్ ఆల్రెడీ దేర్. ఎత్ర పార్థో ధనుర్ధర, ఈ ధనస్సు బాణాలు అంటే ఎంతో అర్థం చేసుకోండి మీరు. ధనస్సు అన్నది వెన్నుపూస, బాణాలు అన్నది మన ఐదేంద్రియాలు. దానికి సంబంధించినటువంటి యోగ విద్య మొత్తము కూడా లారీ మహర్షి వారు చెప్పారు. అంటే లారీ మహర్షి వారు మాత్రమే చెప్పారా, భగవద్గీతలోనూ ఉందని చెప్తున్నానుగా. లారీ మహర్షి ఈ దేశకాల పరిస్థితిలో మనకు అర్థమయ్యే చెప్పారు, అందుకు పెట్టానండి. అసలు అందులో ఉన్నదంతా కూడా భగవద్గీతలోని విషయాలే. అది ప్రాథమిక గురుసత్తా సాధనలని ఇందులో నేను మీకు ఇచ్చాను. నేను ఇక్కడ గురు పరంపరలో అవన్నీ చూసుకోవాలి మీరు. శ్రద్ధ విశ్వాసానికి సిద్ధిస్తాయి, సత్యస్థాయి. యోగ విద్యకి లారీ మహర్షి అండ్ పరమహంస యోగానంద. ఈ పుస్తకాలు కొనండి, మీరు చదవండి. మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఏ గురువు అయినా ఆ పుస్తకంలో ఉన్న ప్రతిదీ చెప్పలేదు. ఇందాక మూర్తి గారు వచ్చారు, పాపం చాలా చెప్పారాయన, టూ ది పాయింట్ చెప్పారాయన. అందులో కొన్ని పాయింట్స్ నాకు కూడా ఈ పాయింట్ నేను ఎప్పుడూ మా వాళ్ళకి చెప్పలేదే అనిపించింది. ఎంత పాయింట్ అంటే, వివేకానంద పరమహంస యోగానంద వచ్చినప్పుడు నీకు ఒక గోప్లేక్ ఇస్తారు అన్నది సరిగాను నేను, కానీ నాకు తెలిసి మా శిష్యునికి ఎప్పుడు కూడా నేను ఈ విషయం చెప్పలేదు. అంటే చెప్పుకునే అమ్మా అంటే ఏంటి ఇక్కడ ఈ క్లాసులో ఆయన ఎంత తీవ్రంగా ప్రిపేర్ చెప్పాడో, కానీ అన్ని చెప్పగలం. 1500 పేజీల పుస్తకాన్ని ఏ గురువు ఎవడైనా క్లాసులో ఇలా పబ్లిక్గా అంటే చెప్పగలడు. మీరు చదువుకోవాలి ఆ పుస్తకాన్ని, ముఖ్యంగా క్రియాయోగ గురించి రాసినటువంటి ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి అనేటటువంటి పుస్తకాలు మీరు చదవాలి. అందుకే చెప్తున్నాను, మూడేళ్లలో మీకు సిద్ధులు వచ్చేస్తాయని ఆశ నేను పెట్టడం కరెక్టే, కానీ ఎప్పుడో మీరు చదవటం మొదలండి. మీరు రిజిస్టర్ చేసుకుంది ఇదంతా మీకు డీటెయిల్స్ బయట దొరుకుతాయి. కానీ ఎప్పుడో మీ ఎందుకు శ్వాస దీని గురించి వస్తుందో మీకు ఒక ప్రాబ్లం వస్తుంది, ఈ శ్వాసను ఎలా తీసుకోవాలి, ఈ శ్వాసను అస్త్రముగా ఎలా వాడాలి, ఈ శ్వాసను అస్త్రముగా మార్చేటటువంటి టెక్నాలజీ శాస్త్రము, రసాయన శాస్త్రము. అంటే కెమిస్ట్రీ చదివేవాళ్ళు ఒకలాగే శ్వాస తీసుకుంటారు. భౌతిక శాస్త్రము, ఫిజిక్స్ చదివేవాళ్ళు ఒకలాగే ఊపిరి తీసుకుంటారు. మీ ఊపిరి మారుతుంది. అది గమనించేటటువంటి విద్య మనం కనుక నేర్చుకోగలిగితే సర్వజ్ఞత్వం వస్తుంది మీకు. ఇంజనీరింగ్ లాగా శ్వాస తెచ్చే మీకు ఇంజనీరింగ్ తెలుస్తుంది, ఫిజిసిస్ట్ లాగా శ్వాస తెచ్చుకుంటే మీరు ఫిజిసిస్ట్ అవుతారు. ఇదంతా కూడా భగవద్గీతలో ఉన్నది, 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఈ విద్య ఉన్నది. కానీ నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, చేయాలి. అది వింటే రాదు, ముందు అనుభూతి చెందాలి. లారీ మహర్షి వాళ్ళని చేసుకుని మన శరీరాన్ని మనకు కావలసిన జ్ఞానాన్ని తెలుసుకున్నాక ఎక్కడికి వెళ్ళాలి మనం, పరిణామక్రమం గురించి తెలియాలి. అది శ్రీసాక్ష సొసైటీ ద్వారా తెలుస్తుంది. టైం ఎక్కువ అవుతుంది కనుక నేను హెడ్డింగ్స్ మాత్రమే చెప్తాను. కానీ మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవాళే జాయిన్ అవ్వండి. రేపు అనేది రాదు ఎప్పుడు గుర్తుంచుకోండి. ఎంత లేట్ అయినా ఎంత తొక్కించలాడైనా రేపు చూద్దానంటే రద్దు తగ్గుతుంది అనకండి. ఇప్పుడు నేను ఇచ్చిన హింస ఇచ్చాను ఈ పుస్తకాలు శ్రీశాస్త్ర సొసైటీ పరిణామక్రమం గురించి చెప్తుంది మీకు. శ్రీ అరవిందో ఆ పరిణామక్రమంలో భారతదేశం యొక్క రోల్ ఏంటో చెప్తాడు. ఇండియన్స్ ఏం చేయాలి పరిణామక్రమంలో, ఈ పనులన్నీ చేయటానికి కేవలం మానవీయ శక్తి సరిపోదు, దైవీ సహాయం కావాలి. అది రామకృష్ణ పరమహంస యోగానంద ద్వారా తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఈ సంస్థలన్నీ కూడా ఒకదానికొకటి కూర్చుకుంటూ వెళ్ళవచ్చు. నేను ఈ సంస్థలోనే ఉంటాను కుదరదు. ఆ సంస్థ పనిచేయాలి, ఈ సంస్థ పనిచేయాలి, దాంట్లో ఉన్నటువంటి ఆ బీజాలు పట్టుకోవాలి, ఆ ప్రిన్సిపల్స్ పట్టుకోవాలి, అంతే ఏడు ప్రిన్సిపల్స్ నేను చూకీగా చెప్పి ఆపేస్తాను. రవణ మహర్షి ఎల్లేళ్ళమూడి అమ్మ, ఆత్మ వలె జీవించటం. థియోసాఫికల్ సొసైటీ పరిణామ క్రమం గురించి తెలుసుకుంట. శ్రీ అరవిందో సొసైటీ పరిణామక్రమంలో భారతదేశపు పాత్ర ఏమిటి? లాహిరీ మహాశయ, ఈ పరిణామక్రమంలో మీరు తొందరగా పరిణామం చెందాలి. తొందరపడాలి, మామూలు వ్యక్తిలాగా జీవిస్తానంటే సరిపోదు. అంచేత శ్వాస ద్వారా పరిణామక్రమంలో తొందరగా ముందుకు ఎలా వెళ్ళుతా. ఇందాక ఆయన ఒకసారి కనుక నువ్వు వెన్నుపూస మీద శ్వాస నిన్ను తిప్పగలిగితే ఎంత ముందుకు వెళ్తా ఉన్నాడు. ఒక సంవత్సరం పరిణామక్రమంలో మార్పు వస్తుంది మీకు. కానీ ఎప్పుడూ ఇవంతా తెలుసుకున్నాక ఆత్మ వలె జీవించాలి, పరిణామక్రమం గురించి తెలియాలి మీకు. లేకపోతే జరుగుతుంది అది. ఇందాక నేను చెప్పేది గోపాలరావు గారి ఇష్టమే, మీరు గమనిస్తారు అది జరిగింది. అలాగే పరిణామక్రమంలో మీరు ముందుకు వెళ్తారు తెలియకపోయినా కానీ మీరు గమనించారు. రామకృష్ణ పరమహంస దైవీ సహాయం ఎలా పొందాలి? కానీ ఇదంతా చేయాలి అంటే మీకు ముందు విశ్వాసం ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అది ఎవరి ద్వారా వస్తుంది? సాయి తత్వం అండి. ఇదంతా చేశాక భారతదేశపు ఆధ్యాత్మికతకి ఆయువు పుట్టివైనటువంటి యజ్ఞ విద్య మీకు తెలియాలి. పరస్పరం భావయంత శ్రేయ పరమాప్త దేవతలతో భౌతిక జగత్తులో సహకారం ఎలా లభించాలి అనేది మీకు శ్రీరామ శర్మ ఆచార్య గాయత్రి పరివారం తెలుసు. ఈ గురు పరంపరలో గురువుల గురించి, గురువుల లక్ష్యాల గురించి నేను చాలా స్పష్టంగా మీకు చెప్పాను. ఇప్పుడు నేను ఇచ్చే ఛాలెంజ్ ఏంటంటే ఈ మూడేళ్లలో నాతో సహకరించి మీరు ఎంతమంది ముందుకు రాగలరు? దట్ ఈస్ అప్ టు యూ. The ball is in your court. May the blessings of the Gurus shower on you. Guru Lurka Anugraham to Bharata Deshamalo Unnatvandi Manam. E Bharatiya Adhyasmika Vijyanu Prapanjani Kandajaitaniki Kankanam Kattu Kottaniki Lidiyo Nam Jai Guru.